నాయనా ఉద్ధవ, గోపికలకి నేనంటే చాలా భక్తి. బృందావనంలో ఉన్నంతకాలం నన్ను ప్రేమించారు, నాతోటే బ్రతుకనుకున్నారు. వాళ్ళకి చెప్పా పెట్టకుండా నేను మధురా నగరానికి వచ్చేసాను. పాపం ఇప్పుడు నా మీదే చిత్తం పెట్టి నా రాక కోసం ఎదురు చూస్తూ, ఎప్పుడైనా కృష్ణుడు రాకపోతాడా, ఏనాటికైనా తిరిగి మళ్ళీ మాకు ఆ ప్రభుదర్శనం ఉండకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు, విరహంతో తపిస్తున్నారు, ఏడుస్తున్నారు. అటువంటి గోపికల్ని అనుగ్రహించాలి. పాపం మా అమ్మ నాన్న యశోద నందుడు కూడా నా కోసం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్ళడం కుదరదు గనక నా బదులుగా నీవు వెళ్ళి నేను ఇక్కడ సుఖంగా ఉన్న విషయం చెప్పి గోపికల్ని ఓదార్చి కొంతకాలం నా వదులు అక్కడుండు. నిన్ను చూస్తే నన్ను చూసిన ఆనందం వాళ్ళకి కలుగుతుంది, ఎందుకంటే నీది నా రూపం గనక అనగానే ఉద్ధవుడు కృష్ణుడి యొక్క సందేశాన్ని పుచ్చుకొని కష్టపడి బృందావనానికి వెళ్ళాట. యశోద నందుడు స్వాగతం చెప్పారు. యశోద అయితే అతన్ని చూసి ముందు కొడుకేమోనని భ్రమపడిపోయింది. పాపం రాణ అయినాను కూర్చోబెట్టి కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుని ఆవు పాలిచ్చి కాళ్ళు కడిగి వెన్న పెట్టి గౌరవించింది. అప్పుడు నందుడు, నాయనా ఉద్ధవ, నేను కాబట్టి నిన్ను గుర్తించాను, సామాన్యుడైతే అంత తేలిగ్గా గుర్తుపట్టలేడు. అచ్చమ్మ కృష్ణుడిలాగే ఉన్నావు, ఎన్ని లీలలు చేశాడు, ఎంతో ప్రేమగా మేము కూడా మా కన్న కొడుకునే భావించాం, కానీ పెంచుకున్న కొడుకు అనుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా మాకు తెలియలేదు. వాళ్ళమ్మ రోటికి కట్టింది, చెట్లు కూల్చాడు, అప్పుడు నేను వచ్చి తాడు విప్పాను, విషంతో కూడిన పాలిచ్చిన పోతలను చంపినప్పుడు కూడా మాకు అర్థం కాల ఆయన మహాత్ముడని. ఆనాడు మేము గుర్తించలేకపోయాం, ప్రేమించాం, మావాడనుకున్నాం, కౌగిలించుకున్నాం, అన్నం పెట్టాం, ఆదరించాం, ఇన్ని లీలలు చేశాడు, ఇంత ఆనంద పెట్టాడు, మళ్ళీ మాకు కనపడకుండా దూరం అయిపోయాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, మధుర వెళ్ళి ఆయన రాడు అని పాత లీలలన్నీ గుర్తుపెట్టుకుని కళ్ళమ్మటి నీళ్లు తెచ్చుకుని అక్కడ మాట చెప్పారండి, ఏళ్ల తరబడి కంఠం పుడుగుపోతే ఎలా ఉంటుంది గొంతుకు రాక, అలా అయిపోయిందట, గద్గద కంఠం అయిపోయిందట పాపం, అస్సలు మాట రాకుండా అయిపోయింది పాపం, బొంగురు పోయిందని చెప్పారు భాగవతంలో సుస్పష్టంగా. తన భర్త కొడుకు గుణగణాలు చెప్పి వాడు కనపడలేదనే బెంగతోటి గొంతు పోగొట్టుకుని అలా ఉండిపోతే ఆ మాటలు విన్న యశోదాదేవికి స్తనంలోంచి పాలొచ్చేసేట ప్రేమతోటి, ఆవిడ ప్రణయ విహ్వల భావంతో పొంగిపోయిందట. కృష్ణుడు లేకపోతే తను బతకలేని అనుకున్నది ఆవిడ. అటువంటి కృష్ణుడు కనపడకుండా ఎన్నాళ్ళకి రాకపోతే ఏమైపోతుంది మరి? అప్పుడు అతి కష్టం మీద ఆవిడ, ఎప్పటికైనా నా కుమారుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడా, తల్లిని ఎలా మర్చిపోయాడు నాయన అని అడిగితే ఉద్ధవుడు అన్నాడు, వెర్రి తల్లి, అమ్మా యశోద, నందరాజా, మీరు ఎన్ని జన్మలలో ఏ ఏ పుణ్యాలు చేశారో, పండితులైన వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఆయన అరికాలి కింద ఉండి ఇంత దుమ్ము కళ్ళతో చూడలేరట, ఆయన చూడటం దేవుడెరు. అటువంటి కృష్ణుణ్ణి ఎవరికీ దర్శనమివ్వని పరమాత్మని మీ సుకృతం వల్ల కుమారుడని భావించి ఇన్నాళ్ళు కొంతకాలం పెంచారు, ఆ అదృష్టమే చాలు మీకు. కృష్ణుడు మిమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారా? మర్చిపోలే, ఎప్పుడో ఒకప్పుడు అనుగ్రహిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆయనకి తల్లిదండ్రులు అనుకుంటున్నారు, ఆ పరమాత్ముడు గుణరూపకర్మములు లేనివాడు, ఆయనకి కొడుకు లేడు, తల్లి లేదు, బిడ్డ లేడు, బంధువు లేడు, సర్వాంతర్యామి. మీ అదృష్టం వల్ల మిమ్మల్ని తల్లి తండ్రి అని కొంతకాలం సేవించాడు, ప్రేమించాడు, ఆ కాస్త ఫలితానికే మీరు మోక్షానికి వెళ్ళబోతున్నారు. ఆ సర్వాంతర్యామి మీ దగ్గరే ఉండాలి అని కోరుకోవడం అన్యాయం. భూదేవి కోరితే భూదేవి కోసం ఆయన మానవ రూపంలో అవతరించాడు. ఈ భూమిని ఆక్రమించుకుని ఉక్కు మిగిలిన రక్కసం ఒక ఉక్కడగించబోతున్నాడు. ఆయన ధర్మ సంస్థాపన చేయడం కోసం పుట్టినవాడు. మళ్ళీ ఆయన్ని మీరు చూస్తారు, బెంగపెట్టుకోకండి. ఆ పుణ్యాత్ముడు సకలలోకేశ్వరుడు, మీరు తలుచుకుంటే మీ హృదయంలో ఉంటాడు ఆయన. అందులో అమ్మ యశోద, ఇప్పటికి కూడా మా అమ్మ పెట్టిన వెన్నముద్దనే నాకు ఈ బలం ఇచ్చాయని చెప్పుకుంటున్నాడమ్మా, నువ్వేం బెంగపెట్టుకోకు. ఆ తపస్విని, ఆ యోగేశ్వరుణ్ణి సేవించే భాగ్యం దొరికింది ఈ కాలమైన అనుకోండి అంతే అని పదే పదే నచ్చ చెప్పి ఆయన గుణరూపకర్మములు లేని భూరి పరబ్రహ్మమని నచ్చ చెప్పాడు, విషయం తెలియజేశాడు. ఈలోపు గోపికలకి తెలిసిందట, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఎవరో తెలియదు, దూరం నుంచే చూశారు యశోద ఇంట్లో. రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు పేతాంబరుండు, తామర పువ్వుల్లో ఉన్నాయి ఆ వ్యక్తి కళ్ళు, అందంగా ఉంది ముఖం, విశాలంగా ఉంది వక్షస్థలం. ఆజానుబాహుడు ఆయన, మాలాలంకృతుడు, మెడలో దండ వేసుకున్నాడు. మా రాజీవాక్షుని భంగినుడనుచు, అచ్చం ఆ కృష్ణుడిలాగే ఉన్నాడు. కానీ ఎవరినైనా మోసం చేయొచ్చేమో డూపు డూపే ఒరిజినల్ ఒరిజినల్ అనుకున్నారు వాళ్ళు. గోపికలు కనిపెట్టినట్టుగా వాళ్ళ అమ్మ కూడా కనిపెట్టలేదు, ఎందుకంటే గోపికలకి కృష్ణుడి మీద అంత ప్రేమ. వీడు అచ్చం కృష్ణుడు లాగే ఉన్నాడు, కానీ కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎక్కడ, వీడెక్కడ? ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రకాల అలంకారం చేసినా కృష్ణుడు కృష్ణుడే, సముద్రం సముద్రమే, నూయి నూయే. ఇతడు అటువంటి వాడు అనుకున్నారట. అనుకుని దిప్పారు. ఏమాయి కృష్ణుడి వేషం వేసుకున్న దొంగ, నువ్వు ఎవడవైనా అవ్వచ్చుగాక, మా కృష్ణుడిని అనుకరించలేవు సంపూర్ణంగా. మా కృష్ణుడికి ఉన్న కపటత్వం నీ దగ్గర ఎక్కడుంది? ఇన్నాళ్ళు ఇక్కడుండి మా దగ్గర మా వెన్నపూసలు తిని మా యవ్వనం కొల్లగొట్టి ఇప్పుడు ఏమి ఎరగరట్టుగా మధుర నగరానికి పోయి మమ్మల్ని పట్టించుకోకుండా ఊరుకుంటాడా? అమ్మో ఆ దొంగ, ఆ కృష్ణుడి సంగతి మాకు తెలుసు, నీకేం తెలుసు కొంటివాడా అని వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటుంటే ముఖాముఖి తిట్టడం ఇష్టం లేదట వాళ్ళకి. వాళ్ళ అదృష్టం బాగుండి, ఆ పక్కనే ఒక తుమ్మెద కనపడిందిట. ఆ తుమ్మెద ఒక పువ్వు మీద వారి వాళ్ళు చూస్తూ ఉండగా, మొగ తుమ్మెద పైగా గండు తుమ్మెద, అది ఓ పువ్వులో వాలి తేనె తగి, ఆ తేనె అయిపోగానే ఆ పువ్వులోంచి రెండో పువ్వు మీద వాలిందట. వెంటనే దొరికిందిగా తుమ్మెద. అందుకని ఒక ఆవిడ లేచింది, అన్యాపదేశంగా కృష్ణుడిని తిట్టడం మొదలెట్టిందట. వీణ్ణి తుమ్మెద వంక పెట్టి తిట్టేది కృష్ణుడిని, కానీ తిడుతున్నది పైగా తుమ్మెదని అలా కనపడేటట్టుగా ఈ ఉద్దవుణ్ణి తిడుతున్నారట వాళ్ళు. భ్రమరా దుర్జనమిత్ర, భ్రమరా దుర్జనమిత్ర, ముట్టకుము ఆపాదాబ్జముల్ నాగర ప్రమదాళీ కుచ కుంకుమంకితల సత్ప్రాణేశదామ ప్రసూన మరంద ఆరుణితానుండవగుటం నాధుండు మన్నించుగాక మమున్నేపుచు పౌరగాంతల శుభాగారంబుల నిత్యముల్. ఓయి తుమ్మెద, దుర్మార్గులతో స్నేహం చేసే దౌర్భాగ్యుడ, ధూర్తమిత్రుడా, మా తామర పువ్వులు లాంటి కాళ్ళు ముట్టుకోకు, మా కాళ్ళు తామర పువ్వులు, నువ్వు తుమ్మెదవి, నువ్వు దుర్మార్గులతో స్నేహం చేసేవాడివి, ఈ పాదాములు అనే తామర పువ్వులు ముట్టుకుని అపవిత్రం చేయకు, ఈ తేను కూడా కొలగొట్టేద్దాం అనుకుంటున్నావేమో. ఎందుకంటే ఇక్కడ అడవిలో ఉన్నప్పుడు కొన్ని పువ్వుల మీద వాళ్ళు అందులో తేనె తాగావు, ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళావు, ఈ అడవిలో ఉండే పువ్వులు మర్చిపోయి ఆ సిటీలో ఉండే కృత్రిమమైన ప్లాస్టిక్ పువ్వుల మీద వాలేవు. అక్కడ ఉన్న వాళ్ళంతా నగర స్త్రీలంతా అలంకారాలు చేసుకునేటటువంటి వాళ్ళే తప్ప నిజమైన సహజ సౌందర్యం లేదని దెప్పుడు కూడా ఉంది అంతరార్థంగా ఇందులో. మరో రహస్యం, సహజంగా స్త్రీలు అందులో పతివ్రతలైన స్త్రీలు వక్షోజాలకి కుంకుమ రాసుకుంటారట, ఆ పైన దండలు వేసుకున్నారట. ఇప్పుడు ఈ దండల మీద వాలిందట తుమ్మెద తేనె తాగడానికి, ఇప్పుడు ఆ కుంకుమ కూడా వీటికి అంటుకుందిట, ఆ మూతి ఎర్రబడిందట కుంకుమతో తేనె తాగుతున్నప్పుడు. అదిగో నాగర ప్రమదాళి కుచ కుంకుమాంకిత లసత్ ప్రాణేశ దామ ప్రసూన మరంద అరుణితానుండవగుటన్ అన్నారు. నీవు నగర స్త్రీల మెడలో ఉండే పూలదండల మీద వాలేవు, ఆ పూలదండలు కుంకుమ రాసుకున్నటువంటి కుచముల మీద ఉన్నాయి. ఈ పువ్వులలో తేనె తాగే సమయంలో ఆ కుంకుమ కూడా నీ మూతికి అంటుకుంది, నీ మూతి ఎర్రబడింది. అటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు, నువ్వు వచ్చి ఇప్పుడు వచ్చి ఆ మూతితో మా తామర పువ్వుల వంటి కాళ్ళు ముట్టుకుంటావా? కుదరదు, పో, మేము ఒప్పుకోం. మా రాజుగారు అంటే మా కృష్ణుడు నిన్ను మన్నించచ్చేమో. ఇప్పుడు ఉద్ధవుడు కృష్ణుడి స్నేహితుడు కదా, అందుకని తిట్టేది ఉద్ధవుణ్ణి. మా కృష్ణుడికి నువ్వైతే ఇష్టమైతే అయి ఉండొచ్చేమో, కానీ మేము మాత్రం నిన్ను రానివ్వం, పో, అక్కడికి పో. అసలు ఈ కృష్ణుడిని లక్ష్మీదేవి ఎలా నమ్మిందో అని మళ్ళీ లక్ష్మికి ఎసరెట్టారు వీళ్ళు. సమదాళీశ్వర సమదాళీశ్వర చూడుము ఉజ్వలిత హాసభ్రూ విజృంభంబుల రమణీయుండగు శౌరిచే కరగరే రామల్ త్రిలోకంబుల ప్రమదా రత్నము లక్ష్మి ఆతని పదాబ్జాతంబు సేవించు నిక్కము మేమెవ్వరమా కృపా జలధికి కారుణ్యముల్ చేయగన్. ఓయి తుమ్మెద, ఉద్ధవుణ్ణి ఉద్ధవాన్ని పిలవలేక తుమ్మెద అని తిడుతున్నారనమాట ఆ వంకతోటి. ఓ తుమ్మెద, ఆ కృష్ణుడున్నాడే నవ్వులతో కొందరిని, కనుబొమ్మలు ముడివేసి కొంతమందిని ఇలా చూపులతో ఆకట్టి పడగొట్టేశాడు. ఈ బృందావనంలో ఉండే స్త్రీలందరూ కరిగిపోయారు అతనికి. రమణీయుడైన ఆయన్ని చూస్తే ఏ స్త్రీలు మాత్రం లొంగిపోరు. త్రిలోకాలలో ఉన్న స్త్రీలంతా ఆయన్ని చూస్తే కరిగిపోతారు. అందుకే లక్ష్మీదేవి అంతటిది కూడా అన్నీ విడిచిపెట్టి కృష్ణ నువ్వు చాలంటూ ఆయన పాదపద్మాలే సేవిస్తోంది. లక్ష్మీదేవినే సేవించినటువంటి లక్ష్మీదేవి అంతటి ఆవిడ కూడా కాదనేటటువంటి కృష్ణుని మేమెక్కడ సేవించగలం? అయ్యయ్యో అని బాధపడ్డారట. ఒక పువ్వందల్లితే నిద్రావి మధుపా ఉత్సాహివై నీవు వేరొక నింపొందెడు భంగీ మమ్మధర పీయూషంబునందేల్చి మా అకలంకోజ్వల యౌవనం బుగొని అన్యాసక్తుడయ్యన్ విభుండకట ఆతన్ని కెట్లు దక్కెసిరి మిథ్యాకీర్తి నమ్మెంజుమీ. ఓ తుమ్మెద, తుమ్మెదలు ఏం చేస్తూ ఉంటాయి? ఒక పువ్వు మీద వాలతాయి, అందులో ఉన్న తేనె తాగేస్తాయి, తేనె అయిపోయాక పువ్వును ముట్టుకుంటాయి, ఇంక దాంతో పనే ఉంది కనుక మరో పువ్వు మీదకి పోతూ ఉంటాయి. పరమ దుర్మార్గమైనవి తుమ్మెదలు. మానవులు కూడా అంతే స్వార్థపరులు. తమ పని ఉన్నంత వరకు ఒకటి పట్టుకుంటారు, పని అయిపోయాక వాడితో తూనా బొడ్డు అంటూ ఉంటారు. ఇదిగో నీవు అటువంటి వాడి, మా విభుడు ఉన్నాడే కృష్ణుడు అటువంటి వాడే. ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఉన్నప్పుడు బృందావనంలో ఉన్న స్త్రీలందరినీ కొల్లగొట్టాడు, మమ్మల్ని తీసుకుపోయి రాసక్రీడలతో ఆనందించాడు, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి మాతో పని అయిపోయింది కనుక నగరం వైపు పడ్డాడు, అక్కడికి వెళ్ళి మధురానగర స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. అసలు ఇలా క్షణక్షణానికి మనస్సు మార్చుకునేటటువంటి ఈ కృష్ణుణ్ణి లక్ష్మీదేవి ఎలా వరించిందో? అంతా కృష్ణుడు గొప్పవాడని పొగుడుతూ ఉంటే ఆవిడ నమ్మేసింది, మిథ్యాకీర్తి నమ్మెంజుమే అని తిట్టారట వాడు. దొంగ కీర్తిది ఆయనకి, అసలు నిజమైన కీర్తి ఎక్కడ ఉంది? లేని కీర్తిని నమ్మింది ఆవిడ. వెర్రి తీరుగు లక్ష్మీదేవి అంటే ఎంతసేపు ఆ కృష్ణుడు పట్టుకుంటుంది. కానీ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, ఐశ్వర్యం ఇవ్వదు. ఇందులో ఎంత అంతరార్థం ఉందో తెలుసా? పువ్వులు అంటే జీవాత్మలు. పరమాత్మ జీవాత్మ దగ్గరికి ఎంతవరకు పెడతాడు అంటే పువ్వులో తేనె ఉన్నంత వరకే తుమ్మిది పెడుతుంది. అంతరార్థం తెలియకపోతే చాలా ప్రమాదంగా కనపడుతుంది. ఇది తేనె ఉన్న పువ్వు మీదే తుమ్మిది వాలుతుంది. భక్తి అనే తేనె ఉన్నంత వరకే ఈ జీవాత్మల దగ్గర పరమాత్మ ఉంటాడు. భక్తే తేనె. మనం ఒక్కనాడు అహంకరించి భక్తి విడిచిపెడితే ఏ కృష్ణుడు అక్కడ ఉండడు. ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపూంసకుడు కాదు. మనమందరం గోపికలమే. మనలో భక్తితో కృష్ణ నీవే మాకు దిక్కు అని సర్వం విడిచిపెట్టి అనన్యత్వంతో ఆయనని సేవిస్తే, శరణాగతి పొందితే ఆయన ఉంటాడు. అలా లేకపోతే ఇదిగో గోపికలు ఒక్క క్షణకాలం అహంకరించారట, దూరం అయిపోయాడు. మళ్ళీ ఆయన పొందడానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. మా అంత గొప్పవాళ్ళు లేరు, మేం సేవించినట్టుగా మేం పూజించినట్టుగా ఈ కృష్ణుణ్ణి మరొకరెవరు పూజించలేదు అనుకున్నారట వాళ్ళు. ఈ భక్తులకు అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మేమే గొప్పవాళ్ళం, మా అంత భక్తి వరకు లేదు, మేమే పూజలు బాగా చేస్తాం, మేమే బాగా పారాయణ చేస్తాం, అసలు మేమే సప్తాహాలు బాగా చేయిస్తాం అని అని ఎప్పుడైనా రవ్వంత తేడా వచ్చిందనుకోండి అలాగా, అప్పుడు నెత్తి మీద అలా మొడతాట. అయితే వదలడు, అసలంటూ భక్తి ఉందిగా, మధ్యలో తేడా వచ్చింది కదా, అందుకని మళ్ళీ కొంతకాలం పరీక్షించి ఏడిపించి మళ్ళీ రాణిస్తాడు. అది ఇందులో అంతరార్థం. వీళ్ళు అలా ఏడ్చారు, ఏడిస్తే మళ్ళీ వస్తాడు ఆయన, తప్పక మోక్షం ఇస్తాడు ఆయన. వీళ్ళు అందుకే అన్యాపదేశంతో తిడుతున్నారు ఆ కృష్ణుణ్ణి. ఇంకా ఏమంటున్నారట, ఓయి భృంగా కృష్ణుడు మంచివాడను చూసం ప్రీతిని ప్రశంసించదు. దీన్ని భ్రమర గీతలు అంటారు. అసలు భాగవతంలో నేను ఎప్పుడు ఏ ఘట్టంలోనూ ఇది చెప్పడం కుదరలా, ఇప్పుడు ప్రత్యేకంగా కావాలని చెబుతున్నాను. ఇది అంతరార్థంతో కూడిన వేదసారం గనక. ఇప్పుడు కృష్ణుడిని అంటున్నారు అనమాట వాళ్ళు, కృష్ణుడు వంకబెట్టి ఆ ఉద్ధముడు తిడుతూ, తుమ్మెద వంకతో ఉద్ధముడు తిడుతూ, భృంగా కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిన్ ప్రసంగించది సంగీతంబుననేము చొక్కుదుమే తచ్చారిత్రముల్ వింతలే అంగీకారము కావు మాకు పురకాంతగ్ర ప్రదేశంబులన్ సంగీతం వనరింపు వారిడుదు రోజన్ నీకు నిష్టార్థములు. ఓయి తుమ్మెద, కృష్ణుడు గొప్పవాడు గొప్పవాడు అని ఇందాక నుంచి పొగుడుతున్నావు, ఇక్కడ ఝంకారం చేస్తున్నావు. అది ఝంకారం కాదు, కృష్ణుడిని పొగడటం కోసం నువ్వు మాట్లాడుతున్న మాటలు అవి. కృష్ణుడు మంచివాడు, ఆయన మహాత్ముడు, ఆయన దేవుడు అని మా దగ్గర చెప్పడం కోసం ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఝంకారం చేస్తూ సంగీతంతో మమ్మల్ని పడకూడదాం అనుకుంటున్నావు. ఈ సంగీతానికి మేమేం పొంగిపోమయ్యో. తచ్చారిత్రముల్ వింతలే, అతని చరిత్ర మాకేం కొత్త? నీకంటే బాగా తెలుసు తుమ్మెద కృష్ణుడి సంగతి. ఎందుకంటే తుమ్మెదలం మేము మీకంటే గొప్ప పుష్పాలం, మేము గొప్ప తుమ్మెదలను చూసిన వాళ్ళం, ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసిన వాళ్ళం. అందులో కృష్ణుడితో రాసుకు పూసుకు తిరిగాం కాబట్టి అతని చరిత్ర మాకు వింత కాదు. మేము అంగీకరించాం, నీకు కావాలంటే కృష్ణుడు గొప్పవాడని మధురా నగరం దగ్గర పాడు, అక్కడుండే కాంతలు నమ్ముతారు, నీకు కోరిన కోరికలు తీరుస్తారు, నీకు ఇష్టార్థాలు ఇస్తారు, మేమివ్వం. ఇందులో కూడా అంతరార్థం ఉంది. సంగీతంబున నేము చొక్కుదుమే, కృష్ణుడు మంచివాడని పొగుడుతున్నావు కదా, ఈ సంగీతంబున ఏము చొక్కుదుమే అంటే చొక్కుతాం సుమా. శ్రీకృష్ణుడి గురించి పాడుతూ ఉంటే ఏ జీవాత్మైనా అలా పరవశించి పడిపోదటండి. తచ్చారిత్రములు వింతలే అంటే అతని చరిత్రలు ఎప్పటికప్పుడు వింతలే సుమా అని అర్థం. అన్నట్టు రెండో అర్థం. పైకేమో కృష్ణుడి గురించి మాకేం తెలియదు అనుకుంటున్నావా, మాకేం కొత్త? కృష్ణుడి గురించి నీకంటే బాగా తెలుసు అని ఒక అర్థం. ఆయన చరిత్ర ఎన్నిసార్లు విన్నా కొత్తే. నేను ఇన్నిసార్లు చెప్పాను భాగవతం, మళ్ళీ ఇందులో ఒక పద్యం చెప్పనని చూస్తాను ఎవరినైనా గట్టిగా విన్నవాళ్ళ పండితులు పక్కన పెట్టండి. ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఒక్క పద్యానికి అర్థం చెప్పండి చెప్పలేరు. ఎప్పటికప్పుడు వింత మీకే కదా నాకు కూడా, ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్త భావమే అందులో. అందుకే భాగవతం లక్ష సార్లు చెప్పేట సుఖుడు. నేను చెప్పింది నా బతుకు ఇంత చేసి 100 సార్లే సప్తాహాలతోటి. అద్భుతం ఇది. ఎన్నిసార్లు చెప్పినా ఒక్క భాగవతం అనే వేదం పుచ్చుకుంటే ఇంకేం పుచ్చుకోక్కర్లేదట. అజ్ఞానంతో కొంతమంది ఎప్పటికో ఎప్పుడు భాగవతమైనా కొత్తవి చెప్పండి కొత్తవి చెప్పండి అంటే ఏమిటి కొత్తవి చెప్పేవి? ఎన్ని జన్మలెత్తి ఎన్నిసార్లు విన్నా ఎన్ని మురకలేసినా ఇంతే. సముద్రంలో రోజు స్నానం చేసినా సముద్రం అర్థమవుతుందా? గంగలో రోజు ములిగినా గంగలో ఏముందో మనకి తెలుస్తుందా? భాగవతం అనేటటువంటి అద్భుతమైన రసప్రవాహంలో ఎన్నిసార్లు మొలకలు వేసినా మళ్ళీ అర్థం కాదు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, తచ్చారిత్రములు వింతలే, అతని చరిత్రములు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్తే. మాకు అంగీకారాలు ఏవి కావు మాకు అనేది తర్వాత దానికి అంతరార్థంగా పెట్టుకోవాలన్నమాట, అన్వయం చేసుకోవాలి. నాయన ఆ కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని ఇలా ఇంకోసారి దెబ్బ ఈసారి అవతారాలు చెప్పారట గోపికలు ఎంత గొప్పవాడు. ఈ కృష్ణుడు ఏం గొప్పవాడు? వాలిన చంపెను వేటగా ని పగిదిన్, రామావతారంలో చెట్టు చాటు నుంచి వాలిని చంపేశాడు వేటగాళ్ళాక. వంచించి దైత్యాంగనం లోలం బట్టి విరూప చేసే బలి త్రైలోక్యంబుతా పుచ్చుకొని. ఈ కృష్ణుడు అన్నాడే, నువ్వే ఇష్టం నువ్వే నాకు కావాలి అని టింగురంగాన్ని డ్యాన్స్ చేయడానికి వచ్చింది శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. పోని రాక్షసీ రూపంలో వస్తే అంటే భయం వేసిపోతుంది అనుకోవచ్చు. అందంగా స్త్రీమూర్తిగా సుందరాంగిగా వేషం వేసుకుని సుందరంగా సుందరంగాన్ని పాటలు పాడుతూ వస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా లక్ష్మణుడిని పంపించి ఏం చేశాడు? లోలం బట్టి విరూప చేసి చెవులు ముక్కు కోయించేసి విరూపని చేసేసాడు. బలి చక్రవర్తి 3 అడుగులు ఇస్తానంటే వంచించి త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొనియన్, 3 లోకాలు కూడా అన్యాయంగా లాగేసుకున్నాడు, ఆక్రమించేశాడు. అటువంటి ఈ కృష్ణుడిని మేము ఎలా నమ్ముతాం? మమ్మల్ని ఏమో భక్తుల్ని చేసి ఆడించి నృత్యం చేసి టింగురంగా అంటూ ఆటలాడి చెమ్మ చెక్క చారాడేసిన కానీ రకరకాలు కానీ చేతులు పుచ్చుకుని ఆడేసేట తెగ తిప్పేసేట. పూర్వం అలా చక్కను దాన్ని ఏదో అనేవారు, ఇలా చేతులు పుచ్చుకుని తిప్పేవారు అన్నమాట. అది అలా ఆటలాడి చివరికి మమ్మల్ని మోసం చేసిపోయాడు. ఇటువంటి కృష్ణుడిని మేము ఎలా ఒప్పుకుంటాం అని తిప్పుతూ ఉంటే ఇంతలో ఉద్ధవుడి దగ్గరకు వచ్చాడు. అమ్మా గోపికలు, మీరు ఇందాకటి నుంచి అంటున్న వాటిని బట్టి మీరు ఎంత పండితులు ఎంత జ్ఞానులు అర్థమయ్యింది. 3 లోకాల సారం వేదసారం మీ ప్రార్థనలు, మీ భ్రమరగీతలు శాశ్వతంగా నిలిచిపోతాయి. దెప్పుతున్నట్టుగా కృష్ణుడిని పొగుడుతున్నారు, పొగుడుతున్నట్టుగా దెప్పుతున్నారు. ఆయన సర్వాంతర్యామిని మీకు తెలుసు కాబట్టే ఆయన అవతారాల గురించి ఎత్తగలిగారు. ఇదే నిజంగా చదువు సంధ్యా లేని సామాన్య స్త్రీలు అయితే వాలిని చంపావు, శూర్పణఖకి ముక్కు చెవులు కోసావు, బలి చక్రవర్తి దగ్గర 3 అడుగులు పుచ్చుకున్నావు, ఇవన్నీ ఎవడు చెప్పగలడు? మీరు మహాత్ములు, సందేహం లేదు. ఏ పరమాత్ముడు సర్వాంతర్యామియో, ఎవరు సకల లోకాలలో వ్యాపించి సృష్టి స్థితిలయ్యాలు చేస్తాడో ఆ పరమాత్ముడు కృష్ణుడిగా పుట్టాడు, పుట్టి మీతో విహరించాడు. ఆయనకి భార్య, భర్త, అన్న, తమ్ముడు, కొడుకు మొదలైన బంధాలు ఏవీ లేవు. ఆయన మీలో లేకుండా ఉన్నాడా? ఎప్పుడు మీలోనే ఉన్నాడు. అలాగని మీరు చూడకపోతే కనపడడు. అటువంటి కృష్ణుణ్ణి మీరు సుకృత పరిపాకం వల్ల కొంతకాలం పాటు కూడా తిప్పుకోగలిగారు. ఆయనకి వచ్చిన పని అయిపోయింది, మీ తపస్సు అక్కడితో ఆగింది, అందుకే వెళ్ళిపోయాడు ఆయన. అయినా మీరెంతో భక్తులు కనుక, ఏకాంత భక్త స్త్రీలు కనుక మిమ్మల్ని ఓదార్చడానికి నన్ను పంపాడు, అందుకేనే వచ్చా. ఆయన వస్తాడు, మీరిలాగే తప్పించండి. తప తప సృష్టి మొదట్లో ఇదే పుట్టిందిట. మనకి భాగవతంలో ఏం చెప్పారు? ద్వితీయ స్కంధంలో బ్రహ్మదేవుడికి ఒకప్పుడు తామర పువ్వులోంచి పుట్టి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్నప్పుడు ఆ తామర తూడుగుండా కిందకి దిగేట 100 ఏళ్ళు, 100 ఏళ్ళు దిగినా ఆయనకి ఎవరూ కనపడలా. అప్పుడు ఆయన, నేను ఎలా పొందగలను నా భగవంతుణ్ణి అనుకుంటూ ఉండగా 16 అక్షరంత, 21 అక్షరంప, ఈ 2 అక్షరాలు ఉచ్చరింపబడ్డాయట. మొత్తం కా దగ్గర నుంచి చివరి వరకు ఉన్న అక్షరాలలో 16 అక్షరం త, 21 అక్షరం ప, ఈ 2 అక్షరాలు తప తప అని వినబడ్డాయట 2 సార్లు. అప్పుడు ఆయన తప తప అనే దృష్టిలో పెట్టుకుని తపస్సు చేశాడు. కళ్ళు మూసుకుని ధ్యానంతో ఉన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అదుపులో పెట్టేశాడు. అప్పుడు ఆ తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మకి విష్ణువు దర్శనమిచ్చాడు. తపస్సు ద్వారా తప్ప భగవంతుడు ఎవరూ పొందలేరు. అంతటి బ్రహ్మ కూడా తపస్సు చేస్తే మీరిప్పుడు ఏ తపస్సు లేకుండా ఆయన పొందగలరా? కాబట్టి కృష్ణుడు రావాలి, రావాలి అని శరీరాన్ని కృశింపచెయ్యండి, ఆహారం విడిచిపెట్టండి, ధ్యానం చెయ్యండి, ఏకాంతంగా పరమాత్మని మనస్సులో పెట్టుకోండి. మీ శరీరాన్ని ఎంత హింసింపజేస్తే అంత బాగా తొందరగా ప్రత్యక్షమవుతాడు ఆయన. హాయిగా పొద్దున్నే లేవగానే చెంబుడు కాఫీ తాగి స్నానం చేసి ఇడ్లీలు నేతులు ముంచుకు తిని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకుని మళ్ళీ టీ తాగి ఇలా హాయిగా విశ్రాంతిగా మధ్య మధ్యలో ఎప్పుడో అవకాశం దొరికినప్పుడు కృష్ణ అంటే దొరుకుతాడా? తపింపాలి, కృషించిపోవాలి. అప్పుడు పరమాత్ముడు ఓహో నా కోసం వీళ్ళు అల్లాడిపోతున్నారు అనుకుని వస్తాడు. అది చెయ్యండి, ఆయన తప్పక మీకు దర్శనమిస్తాడు అనగానే వాళ్ళు ఆనందపడ్డారట. ఆ కృష్ణుడి లీలలు అవన్నీ చెప్పి సాక్షాత్తు గురువుగారి పుత్రుడిని బతికించిన లీలలు అవి కూడా చెప్పి ఉద్ధవుడు అక్కడ కొద్ది రోజులుండి తిరిగి వచ్చేశాడు. ఆయన అక్కడికి తిరిగి రాగానే ఈలోపు మళ్ళీ ఏం చేసేటైనా విదురుణ్ణి పిలిచాడు. నాయన విదురా, నువ్వు చాలా గొప్పవాడివి, ఎలా ఉన్నారు? ధృతరాష్ట్రుడు పాండురాజు గారి పిల్లలు అని అడిగితే ధృతరాష్ట్రుడి కొడుకులు ఎప్పటికప్పుడు మోసం చేసేస్తున్నారనే విషయం విదురుడు చెప్పాట. అయితే ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు? అక్రూరుణ్ణి పిలిచాడు. అక్రూరా, ఇదివరకు నేను బృందావనంలో ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు నన్ను, ఇప్పుడు నీతో మరో పని ఉన్నది. నువ్వు హస్తినాపురానికి వెళ్ళు, కరిపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి నేను అడిగానని చెప్పు. మా అత్తగారిని, మేనత్తగారిని కుంతీదేవికి విశ్వాసం కలగజేయి, పాండవులకి నా ఆశీర్వచనం అందజేయి, ధర్మరాజుకి నమస్కారాలు తెలియజేయి అని కొన్ని సందేశాలు ఇచ్చి పంపెట్ట. అక్రూరుడు స్వయంగా వెళ్ళాడు. భాగవతంలో దశమస్కంధంలో విద్యాభ్యాసం తర్వాత ఈ భ్రమరగీతల తర్వాత వచ్చే ఘట్టం అదే. అక్రూరుడికి చాలా బాగా స్వాగతం చెప్పారట వాళ్ళు ధృతరాష్ట్రుడు. అత్తగారి దగ్గరికి వెళ్ళాడు, మేనత్తగారి దగ్గరికి, కుంతీదేవి దగ్గరికి. వసుదేవుడికి పెద్ద చెల్లెలు ఆవిడ, చిన్నప్పుడే కుంతిబోధుడికి దత్తత ఇచ్చేశారు ఆవిడని, అంచేత అప్పటికే దూరం అయిపోయింది ఆవిడ. ఆవిడ అక్రూరుణ్ణి గౌరవించి, నాయన మా మేనల్లుళ్ళు బలరామకృష్ణులు ఎప్పుడైనా ఈ మేనత్తని మనస్సులో పెట్టుకుని తలుస్తూ ఉంటారా? చూసావా, నీకు తెలియంది ఏమన్నది, ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు ఎంత దుర్మార్గులో ఏం చేశారు? లక్క ఇంట్లో పెట్టారు, కాల్చాలనుకున్నారు, విషం పెట్టారు, చంపాలని ప్రయత్నం చేశారు, ఎన్నో పర్యాయాలు. ఎప్పటికప్పుడు ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల మా వాళ్ళు బతికి బట్టగట్టారు. ఏం చేస్తావో, ఎలా కాపాడతావో, నీదే భారమని ఆ కృష్ణుడికి నేను చెప్పానని వెళ్ళగానే చెప్పును ఆయన అంటే, వెర్రి తల్లి, నీవెప్పుడు ఆయన మనస్సులో ఉన్నావు, నువ్వు చాలా గొప్ప భక్తురాలు అని మా కృష్ణుడు చెబుతాడు. భక్తులలో కుంతికి చాలా ప్రథమ స్థానం ఇచ్చారు. అసలు కుంతీదేవి కృష్ణుడు కనపడినప్పుడు అందరూ సుఖాలు అడిగితే నాకు కష్టాలు కావాలని అడిగింది. గర్గ సంహితలో ఉంది ఇది. ఇదేమిటమ్మా, అందరూ నాకేమో ఇళ్ళు కావాలంటారు, మేడలు కావాలంటారు, మిద్దెలు కావాలంటారు, కోట్లు కావాలంటారు, లేదా ఇంకోటి కావాలంటారు, నువ్వేమిటి కష్టాలు కావాలని అడిగావంటే, సుఖాల్లో ఉంటే నిన్ను తలుచుకున్నాయినా, కష్టంలో ఉంటే అస్తమాటు కృష్ణ రక్షించు, కృష్ణ రక్షించు అంటాను, అందుకని జీవితాంతం నాకు కష్టాలు ఇయ్యి, నిన్ను తలుచుకుని మోక్షం పొందుతానంటే ఇంత భక్తులు ఎవరైనా ఉంటారా? అటువంటి భక్తురాలు కుంతీదేవంటే. అందుకని అమ్మా, మేనత్తమైన నిన్ను నిరంతరం మనస్సులో పెట్టుకుని నిన్ను రక్షిస్తూ ఉంటాడు ఆయన. నీ పిల్లలు కారణజన్ములు, వాళ్ళ రక్షణ భారం ఆయనది. నేను స్వయంగా ధృతరాష్ట్రుడికి చెప్పడానికి వచ్చాను అని చెప్పి మర్నాడు సభలోకి వెళ్ళాట.
సభలో ధృతరాష్ట్రుడి యొక్క సత్కారాలు పొందాక, ధృతరాష్ట్ర మహారాజా, పరమాత్మస్వరూపులైన బలరామకృష్ణులు నీకు ఇచ్చిన సందేశం నేను చెబుతున్నాను విను. నీవు నీ కుమారులు పాండురాజు గారి ఐశ్వర్యం అనుభవిస్తూ కూడా పాండవులకు అన్యాయం చేస్తున్నారు, ఇది ధర్మం కాదని చెప్పమన్నాడు కృష్ణుడు. ఆ పిల్లల్ని సంహరించకుండా వాళ్ళని జాగ్రత్తగా చూడు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి, ఇది కృష్ణుడికి ఇష్టమైనది. దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఏనాటికైనా నీకు నీ వంశానికి పతనం తప్పదు. చిట్ట చివరికి ధర్మమే జయిస్తుందని తెలుసుకో. నువ్వు ఎటువంటి వాడివి, పుట్టుండవు, పుట్టుకతోటే గుడ్డివాడివి. బైబర్త్ అన్నమాట నీకు వచ్చింది గుడ్డితనం. పుట్టుండవు పెద్దవాడవు, బాగా వయస్సు కూడా పెరిగింది, మహాభోగంబులా లేవు. నీకేం భోగాలు ఏమున్నాయి ఈ ముసల్తనంలో గుడ్డాడికి? నీ పట్టెల్లో చెడిపోయే దుస్సహచరాభారంపై గ్రప్పే నీ చుట్టాలెల్లను పోయిరి ఆలుమగడున్ శోకంబునన్ మగ్నులై కట్టా దాయల పంచనుండ తగవే కౌరవ్యవంశాగ్రణి. భవిష్యత్తు చెప్పాడు, తర్వాత విదురుడు కూడా ఇదే మాట చెబుతాడనమాట, ఎప్పుడు యుద్ధం అయిపోయాక. నువ్వు పుట్టుకతో గుడ్డాడివి, పెద్దవాడివి, భోగాలు లేవు. నువ్వు నీ కొడుకుల్ని ధర్మ మార్గంలో నడపకపోతే పాండవుల చేతిలో వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ చావడం ఖాయం, చచ్చిపోయేసరికి అప్పుడు ముసలితనంలో దాయల దగ్గర చేరి అన్నం కోసం అడుక్కు తినవలసిన కర్మ వస్తుంది. భీముడు రోజు ఎప్పటికప్పుడు తిడుతూ ఉంటాడట, భీముడికి చాలా కోపం ఎక్కువ. అందుకని ఈ దుర్మార్గుడు బిడ్డలకు బుద్ధి చెప్పని గురుడికి పిండంబు వండి కొని పండితే పై పడ్డాడని భీముండొరగొడ్డెములాడంగా కూడుగుడి చెదవదప్ప. నీ బిడ్డలకి బుద్ధి చెప్పని గుడ్డివాడా, మమ్మల్ని ఏడిపించావు కదరా, ఇదిగో నీకు పెట్టేది పిండం అన్నట్టు భీముడు అంటాడు. నిజంగానే అలాగే అన్నాడు చాలా తర్వాత ఆ మాట, నిజమది. పిండంబు వండుకొని పండు, ఇది పై పడ్డాడని, మా మీద పడ్డాడరా వీడు. ఈ విధంగా బిడ్డలకి బుద్ధి చెప్పని గుడ్డివాడికి పిండం తీసుకుపండి, మన మీద పడ్డాడని భీముడు తెప్పుతూ ఉండగా అన్నం తినే పరిస్థితి వస్తుందయ్యా నీకు, అది రాకుండా అందరినీ అదుపులో పెట్టు, ధర్మంగా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇమ్మను కానీ చెప్పేసేట్టు వాడు ముందే. ఏం చెప్పమంటావు అక్కురోరా, కృష్ణుడు సర్వాంతర్యం అన్నీ తెలుసు, ధర్మం ఉన్న చోట విజయం వస్తుందని ఆయనకి తెలుసు, నా కొడుకులకి చెప్పిన నా మాట వినరు అంచేత ఏమనుకోవద్దని చెప్పి అన్నట్టు. ఇది అంతా విని ఆయన చివరికి ఇచ్చిన సలహా, అంతా కృష్ణుడిదే భారం అన్నట్టు. నువ్వు ధర్మం తప్పుతున్నావు, చెప్పిన వాటి ఇప్పుడు కూడా వినలేదు, తర్వాత నీ ఇష్టం, చెప్పవలసిన ఒక్కలు చెప్పాను అని అక్రూరుడు సెలవు తీసుకుని వచ్చాడు. ఇంత పూర్వం మూడు వంకరలతో త్రివక్రాన్ని పిలువబడి ఉన్న కుబ్జ గంధం రాసి స్వామివారికి అందంగా అయ్యిందని చెప్పుకున్నాం. అప్పుడు ఆయన కొంగుచ్చుని మా ఇంటికి రమ్మని పిలిచిందిగా, ఇప్పుడు ఆయన ఆవిడింటికి ఆ కోరిక తీర్చడానికి బయలుదేరట. తను మున్నంగ జకేళి గోరిన లతా తన్విన్ రతి క్రీడలం తను పంగోరి జనార్దనుండరిగే రత్నస్వర్ణ మాల్యానులేపన ధూపాంబర ధూప దీప పరిదీప్తం వై మనోజ ప్రదీపనమయ్యున్న తదీయగేహమునకు పంచేషు పంచేషుడై. ఎంత ఉపూర్వం తనని, మా ఇంటికి రా, నీవిచ్చిన సౌందర్యం నీకే సమర్పించాలి కాబట్టి రతిక్రీడలకు మా ఇంటికి రమ్మని ఆహ్వానించిన సైరంధ్రీ జాతి స్త్రీ కుబ్జిని ఆనందపెట్టడానికి జనార్దనుడు ఆ ఇంటికి బయలుదేరట. ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకుని, ఎక్కడికి వెళ్ళినా ఉద్ధవుణ్ణి కూడా తీసుకెళ్ళేవాడు ఆయన, ఆయన అంత భక్తుడు కనుక తనతో అభేదం అన్నాడు ఆయన. అందుకని జనార్దనుడు వెళ్ళాడు. ఆ ఇల్లు ఎలా ఉంది, ఈయన అనుగ్రహం వల్ల రత్న ఇంటి నిండా రత్నాలే ఉన్నాయట, స్వర్ణ బంగారాలు ఉన్నాయట, మాల్య దండలు ఉన్నాయట, బంగారపు గొలుసులు ఉన్నాయి, మంచి మంచి దండలు ఉన్నాయి, అనులేపన ఒంటికి పూసుకునే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, భూష ఆభరణాలు ఉన్నాయి, అంబర మంచి వస్త్రాలు ఉన్నాయి, ధూప ఏ వైపు చూసిన అగరు ధూపాలతో ఘుమఘుమలాడిపోతుంది ఆ ఇల్లు, దీప మంచి అఖండ దీపాలు ఆ రోజుల్లో కూడా పెట్టారు, పరిదీప్తం పై ఇటువంటి వాటితో ధగధగ వెలిగిపోతున్న తదీయ గేహమునకు ఆ ఇంటికి బయలుదేరట. మనోజ ప్రదీపనమయ్యున్న ఆ ఇల్లు ఎలా ఉన్నది, మన్మధునికి నిలయం, మన్మథ వాంఛలు రేకెత్తించేలా ఉందన్నమాట. అటువంటి ఇంటికి పంచేషు పంచేషుడై వెళ్ళాట ఆయన.
మన్మథ మన్మధుడు, మన్మధుడికి పంచేశుడు అని పేరు. ఎందుకని అంటే అరవింద మసోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. తామర పువ్వు, అశోక పుష్పం, చోతం అంటే మామిడి పువ్వు, నవమల్లిక కొత్త మల్లె పువ్వు, ఏడాది కదా వాడిపోయింది కదా ఫ్రిజ్లో పెట్టిన పువ్వును, అప్పటికప్పుడు తాజాగా తెచ్చిన మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు, ఈ ఐదు పువ్వులు బాణాలుగా వేస్తాట. మన్మధుడికి ఐదు బాణాలు ఉన్నాయి, ఐదు బాణాలు ఈ పువ్వులు అన్నారు. మామూలుగా రాముడు బాణం వేస్తే గుండెలో గుచ్చుకుంటే అంతే సంగతి, అవి భయంకరంగా ఉంటాయి. కానీ మన్మధుడు అలా కాదు, పూల బాణాలు గుచ్చుకుంటాట. కానీ ఆ బాణాల కంటే ఈ బాణాలే డేంజర్ అన్నారు. ఆ బాణాలు ఒక్క దెబ్బకి చంపేస్తాయి, ఈ రోజు గుండెల్లో దిగి ఒకటే పీడించేస్తాయన్నమాట. అందుకే మహాత్ములు కూడా ఈ మన్మథ బాణాలు గురైతే తనను తాను మరిచిపోతూ ఉంటారు. ఇదిగో దుర్వాసుడు విశ్వామిత్రుడు లాంటి వాడు తపస్సుని పాడు చేసుకున్నారు, రావణుడు ఆ బాణాలకి గురయ్యి సీతాదేవిని తీసుకొచ్చి సర్వనాశనం అయిపోయాడు. ఎంతటి వాడినైనా సరే ఇక నా అంతటి నైష్ఠికుడు లేడన్న వాడి మీద కూడా మన్మధుడికి తెక్కొచ్చి ఒక బాణం వేస్తే వాడు అన్నీ విడిచిపెట్టేస్తాట. అటువంటి బాణాలు ఐదు బాణములు ధరించాడు గనక మన్మధుడికి పంచేషు అని పేరు. ఆ పంచేషు పంచేషుడు మన్మధుడికి మన్మధుడు అంటే మన్మధుడి బాబులో ఉన్నాడు. నిజంగా మన్మధుడికి బాబు ఆయన, కృష్ణుడి కొడుకేగా మరి విష్ణుపుత్రుడే మన్మధుడు అంటే అంత అందగాడు. మన్మధుడి కన్నవాడు అంటే ఎంత అందంగా ఉంటాడో. అటువంటి సౌందర్యంతో శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళాట. ఆవిడికి మతిపోయింది, ఆనందంతో ఏం చేసిందిట తట్టుకోలేకపోయింది. ఆహా, ఈ కృష్ణుడు ఎప్పుడో పిలిస్తూ గుర్తుపెట్టుకొచ్చాడా, ఎంత జ్ఞాపక శక్తి ఆయనకు అనుకుంది. కృష్ణుడికి కూడా అవధానం చేయకపోయినా సహస్ర అవధానం ఏంటి, ఆయన కోటి అవధానం అనమాట. ఆ రోజుల్లో ఆయన చేత చేయించలేదు, మా చేత చేయించారంతే తేడా. మహానుభావుడు ఆయన అన్ని గుర్తయ్యి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం మూల దొరుకుతుందో. ఓహో, ఇవాళ మూడో తారీఖు 3/6/2008 సత్తెనపల్లిలో శేషగిరి గారింట్లో ఈ సమయంలో నా కథ వింటున్నారని గుర్తుపెట్టుకుని చిట్టా రాసేస్తాడు ఆయన. రేపు పొద్దున ఖచ్చితంగా చిట్టా చెప్తాడు అనమాట, అంత జ్ఞాపక శక్తి ఆయనకి. మహానుభావుడు ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేశారో చెప్తాడు. ఈ క్షణంలో ఫలానాయన నేతి ఇడ్లీ తిన్నాడు, ఈ క్షణంలో ఈ సమయంలో పురాణం చెప్పారు పద్మాగర్ గారు, ఇవన్నీ ఆయనకి గుర్తే సర్వాంతర్యామి కనుక. అంతటి అద్భుతమైన జ్ఞాపక శక్తితో ఆ పుణ్యాత్ముడు తన ఇంటికి వచ్చినది ఉప్పొంగిపోయిందిట. వెంటనే ఏం చేసిందిట, సంభ్రమంతో ఎదురుగా వచ్చిందిట. ఉద్ధవుడితో పాటు శ్రీకృష్ణ పరమాత్మకి స్వాగతం చెప్పిందిట. చూసారా ఎంత అదృష్టమో, కృష్ణుడితో వెళ్ళిన కారణం చేత ఉద్ధవుడికి కూడా గౌరవం వచ్చింది. మహాత్ములతో పెడితే వాళ్ళకు కూడా అంత గౌరవం వస్తుందన్నారు. పనికి మళ్ళీ వాడు పెడితే దొంగడితో కూడా పెడితే వీడు కూడా దొంగడుకుని వీడికి చేతికి దండాలు వేస్తారు, రథదండాలు. అంచేత ఎప్పుడు కూడా నీచాశ్రయాహ నశోభంతే, నీచుల్ని ఆశ్రయించుకున్న వాళ్ళు శోభించరు, ఉత్తమాశ్రయులైతే వాళ్ళు శోభిల్లుతారు. ఆవిడ గౌరవించిందిట, మెళ్ళో దండ వేసింది, ఆసనాలు ఇచ్చింది, ఆ మహానుభావులకి ఎన్ని రకాల సేవలు చేయాలో అన్నీ చేసిందిట. ఆ తర్వాత కృష్ణ ఇప్పుడే అలంకారం చేసుకొస్తానని వెళ్ళి చక్కగా చెలికత్తెలు మంగళ స్నానం చేయిస్తూ ఉంటే పన్నీటితో స్నానం చేసిందిట. ఆ రోజుల్లో టబ్బులు కట్టించుకుంది ఆవిడ కూడా, టబ్బు స్నానం మొదలెట్టింది. టబ్బులో కూడా మామూలు నీళ్లే కాకుండా కాస్త పన్నీరు పోసుకుందిట, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసిందిట, గుమగుమలాడిపోవడం కోసమని. ఆళ్ళీ నివ్వగ నివేదిత మాల మృగనాభి పంకమణిమయ భూష చేలాలంకృత యగుచును హేలావతి కోరి వనరు హే క్షణుగ వియన్. ఆ స్త్రీలు చెలికెత్తలంతా వచ్చారు, స్నానం చేశాక ఏం చేశారు, మంచి బట్టలు కట్టించారు ఆవిడ చేత. తల 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 మెరిసిపోతున్న అంచు చీరలు అలా కుచ్చీళ్ళు పెట్టి కట్టించేశాను. చీర కూడా కొంతమంది కడితే ఏదో చుట్ట పెట్టుకున్నట్టు ఉంటుంది, ఏదో దిక్కుమాలది. అలా కాకుండా కట్టడంలో సొగసు, ఆ కొంగు నేల మీద జారుతూ ఉంటే ఆహాహా నడుస్తూ ఉంటే శోభ బాగుంటుందిట. ఆవిడ అలా శోభగా వచ్చింది అన్నారు. మాలలు మెడలో వేసుకుంది, పూలదండలు వేసుకున్నది, మృగనాభిపంక కస్తూరి చక్కగా రాసుకుంది, బురద రాసుకున్నట్టుగా. కస్తూరి చాలా సువాసన అల్లగా ఉంటుంది, ఎంత బాగుంటుందో అది రాసుకుందట. మణిమయ భూష చేలాలంకృత యగుచును, మణిమయమైన ఆభరణాలు వేసుకుంది, చక్కని వస్త్రము ధరించింది, అలంకారం చేసుకుంది. ఈ విధంగా అలంకారం చేసుకుని ఆ హేలావతి విలాసవతి కృష్ణుడి దగ్గరకు వచ్చింది. వచ్చే ముందు ఏం చేసింది మళ్ళీ అంటే, లీలావతి కృతోల్లసదేలా కర్పూర మిళిత హిత మధుర మహాహాల రసపాన మద శ్రీలాలిత యగుచు అబల చేరిల్ కృష్ణు. ఈ రెండు పద్యాలు కంద పద్యాలే, రెండు లకార ప్రాసతోటి, రెండు అద్భుతమైన లాలు ఎన్నున్నాయో చూడండి పైన కింద కూడా వరసగా. ఆళి నివహ నివేదిత మాలా మృగనాభిపంక మణిమయ భూష చేలాలంకృత యగుచును హేలావతి గోరె వనరుహేక్షణు గవియన్ లీలావతి కృసోల్ల సదేలా కర్పూర మిళిత హిత మధుర మహా హాలారసపాన మద శ్రీలాలిత యగుచు అవల చేరిం కృష్ణున్. అక్కడ కొంతమంది విలాసినిలైన స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు మంచి రసాలు తయారు చేస్తారు, అంటే ఒక రకమైన మద్యం అన్నమాట అది కూడా. హాలారసం అంటే ఈ పిచ్చ పిచ్చ కాకుండా ఉత్తేజం కలగజేసి ఆనందం ఇచ్చి ఆరోగ్యం కూడా ఇచ్చేటటువంటి హాలారసం. అది ఎలా తయారు చేశారో చెప్పారు. ఏలా అందులో ఏలకల రసం కలిపారు. కర్పూర పచ్చకర్పూరం, ఎప్పుడు కూడా పచ్చకర్పూరం కలిపితే ఆ తీర్థం తీసుకుంటే ఎంత బాగుంటుందండి, ఘుమఘుమఘుమలాడిపోతుంది అదనమాట. ఇటువంటి వాటిని కలిపిన పూలరసం పళ్ళరసం కొన్ని కలిపి కొంచెం ఒక రకమైన మత్తెక్కించేటటువంటి కిక్కి ఇవ్వడం అనమాట అటువంటివి వచ్చేలా తయారు చేసి ఈ హాలారసం ఇస్తే అది ఆవిడ గుటగేసి తాగిందట. ఆ మత్తు వల్ల కళ్ళు ఒక రకమైన మైకం ఎరుపు ఎక్కేయట. అలా హాలారస పాన మదశ్రీలాలిత యుగత మదంతో ఆనందంతో వచ్చింది కృష్ణుడి దగ్గరికి. ఇలా వచ్చి రాగానే శ్రీకృష్ణుడు ఆవిడ జాతి తెలుసు, ఎవరు ఎవరు ఏ రకమైన ఆనందం పొందుతారో తెలియాలంటే ముందు జాతి తెలియాలి, బలం తెలియాలి, సత్వం తెలియాలి, ధాతువు తెలియాలి, కాలం తెలియాలి, స్థానాలు తెలియాలి. ఇవన్నీ తెలిసి ఆయన ఆమెకు బ్రహ్మానందం కలగజేశాడు. ఆయన వేదాలు కూడా దొరకని వ్యక్తి, వేదాలకి దొరకడు ఆయన. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే దొరకని వాడు. అంత తేలికగా ఏ భక్తులు తపస్సు చేసినా ప్రత్యక్షం కానివాడు ఆయన. అటువంటి వాణ్ణి ఆవిడ ఇంత గంధమిచ్చి తన ఇంట్లో కట్టేసుకుందిట. ఎంత అదృష్టం, ఆ జీవాత్మకి ఆ పరమాత్మ అంత వరమిచ్చాడు. అక్కడ కొంతకాలం ఉండి ఆనంద పెట్టేట. సనకాదుల్ తల్లపోసి కానని విభున్ సర్వప్రభున్ దుర్లభున్ మునుతానిచ్చిన అంగరాగ సుకృతామోదం. సనక సనందనాది యోగులు ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. నిరంతరం ఏకాంత భక్తులై వాసుదేవ పరంధామ నీవే దిక్కంటూ లెక్క లేకుండా వైకుంఠానికి వెళ్లే మహాత్ములు సనక సనందనాది యోగులు ఆ సర్వప్రభుని పొందలేరట హృదయాలలో. దుర్లభుడు, దొరకడు ఆయన. అటువంటి వాణ్ణి ఏ జన్మలోనో సుకృతం వల్ల పూర్వజన్మలో ఇంత గంధమిచ్చింది ఆయన్ని ఆ సుకృతంతో పొందింది. అయినా సరే ఘన నిర్వాణ పదంబుకై కొన్నక ఆ కంజాక్షి. అటువంటి కృష్ణుడి ఇంటికి రమ్మంటే వచ్చాడు. మోక్షం అడిగిందా? ఎప్పటికీ భూమి మీద దరిద్రపు జన్మ లేకుండా చేయమని అడిగిందా? అడగల. ఘన నిర్వాణ పదంబుగై కొన్నక ఆ కంజాక్షి ఏ పాయజాల నను కొన్ని దినం బులంగ భవలీలం తెల్పవే నావుడు. నాకు మోక్షం ఇమ్మని అడగల కృష్ణ, నేను నిన్ను విడిచి ఉండలేను, ఇంకా కొంతకాలం నాకు రతిక్రీడలే కావాలని కోరిందిట మరి. ఆవిడ సుకృతమేమిటో కానీ అనగానే అలాగేనన్నాడు ఆయన. మరికొన్నాళ్ళు ఉన్నాడు. వెళ్ళిపోతానన్నప్పుడల్లా 9 రోజులు ఉండడం, వెడతానన్నప్పుడల్లా ఇంకొక 9 అండం. అలా 3 9 27 రోజులు ఉండిపోయాట ఇంట్లో. ఏ వేదంబుల్లగా నన్ను దేవోత్తముగాంచి ముక్తి తెరువడుగక రాజీవేక్షణ రతి ఎడుగెను భావింపతదీయ కర్మ ఫలమెట్టిదియో. ఏ వేదములతోటి పొందలేని పరమాత్ముణ్ణి, ఏ యోగులకు దర్శనమివ్వని ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఇవాళ తాను పొంది మోక్షమడగక ఆ రాజీవేక్షణ ఆ పద్మేక్షణ మోక్షమడగక రతిక్రీడలు అడిగింది. దాని కర్మఫలం ఎట్టిదో, అయినా కోరుకున్న వరం ఇచ్చాడు, అక్కడి నుంచి బయలుదేరాడు. ఎలా అయినా మోక్షం పొందుతారట. ఆయన స్పర్శ, ఆయన దర్శనం వాడికి ఏదో సుకృతం ఇస్తుంది. ఇచ్చి బయటకు వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు? మన్మధుడు తన పూలబాణాలతో బయటకు వచ్చినట్టుగా తన స్నేహితుడైన భక్తుడైన ఉద్ధవునితో కలిసి ఆ ఇంటిలోంచి బయటకు వచ్చేసాట. సరిగ్గా ఆ సమయానికి కొంతకాలం పాటు ఇక్కడ ఉన్న కంసుడి భార్యలు, ఇంకా కంసుడు లేకపోయాక మధురా నగరంలో ఉండలేకపోయారు వాళ్ళు. అందులో జరాసంధుడి కూతుళ్ళు అస్థి ప్రాస్థి, వాళ్ళు కంసుడి భార్యలు. ఒకప్పుడు జరాసంధుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు కంసుడు అతన్ని ఎదుర్కొన్నాడు, యుద్ధంలో ఓడించాడు. దాంతో జరాసంధుడు ఆశ్చర్యపోయి ఆహా ఏమి శక్తి నీది కంస అంటూ తన కుమార్తెల్ని అస్థిపురాస్తి అనేవాళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లి చేశాట. ఇప్పుడు అస్థిపురాస్తి జరాసంధుడి దగ్గరికి తిరిగి వెళ్ళారు. బొట్టు లేకుండా ఇన్నేళ్ల తర్వాత వచ్చిన కూతుళ్ళని చూచి కంగారు పడిపోయాడు ఆయన. ఏమిటే ఈ తెల్లబట్టలు కట్టారు, మీరు కూడా ఏవైనా ఏ ఈశ్వర యోగాల్లోనే చేరారా, లేనిపోని వాటిల్లో దీపారాధన లేనటువంటి నాస్తిక మతాల్లో చేరారా, బొట్టేది తెల్లబట్టలు ఏమిటి అని కంగారు పడి అడుగుతూ ఉంటే నాన్న అని కాళ్ళ మీద పడి ఏడ్చేశారట, ఇవి వ్రతాలు కావు దీక్షలు కావు తండ్రో అని. ఏమిటి చెప్పండి అన్నాడు ఆయన. వాండ్రున్ వీండ్రును రాజులే ఎన్నుచు, వాండ్రున్ వీండ్రును రాజులే ఎన్నుచు, గర్వప్రౌఢితో యాదవుల్ వేండ్రం వైన బలంబుతో, మధురకుం వేవచ్చి నిష్కారణం వాండ్రున్ బిడ్డలు బంధులు వగవ కంసాది క్షమానాధుల తండ్రి చంపిరి. కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చందుమి. నాన్న ఈ మధ్యన నీకు తెలియడం లేదేం, పట్టించుకోవడం లేదేమో, యాదవ వంశంలో బలరాముడు కృష్ణుడు అని ఇద్దరు పుట్టారు. మా ఆయనకి సయాన మేనల్లుళ్ళేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు రాజులా, మేమే నిజమైన రాజులం అంటూ యాదవులు ఆ బలరామకృష్ణుల నేతృత్వంలో మధురా నగరం మీదకు వచ్చారు. మహాసైన్యంతో వచ్చి పడిపోయారు. నిష్కారణంగా మా ఆయన్ని చంపద్దు నాయనా అని మేము బతిమాలుతూ ఉంటే వినిపించుకోకుండా భార్యలు పిల్లలు తమ్ముళ్ళు ఏడుస్తూ ఉండగా పశువుల్ని చంపినట్టుగా కంసుడి కంసుడి తమ్ముల్ని చంపేశారు. తండ్రి ఈ విధంగా కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది మర్రో అని ఏడ్చారు. అసలు కృష్ణుడు సైన్యంతో వచ్చాడా మధురా నగరానికి? నిష్కారణంగా ఏడుస్తుంటే చంపాడా? వాణ్ణి కావాలని చంపించడానికి ప్రణాళిక వేసింది కంసుడు. బలాత్కారంగా అక్రూరుడి ద్వారా రప్పించింది వాడు, రప్పించి చంపాలనుకున్నాడు. అటువంటి వాడిని యుద్ధంలో చంపితే అన్యాయంగా హఠాత్తుగా పైబడి చంపేశారు బోలుడు సైన్యంతో, వేండ్రం పోయిన బలంబుతోటి పైగా అని చెప్పి వాడు చెబితే ఆశ్చర్యపోయాడు వాడు. చెప్పేటప్పుడు ఇలా చెప్పాలన్నమాట, వెనకటికి ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు సార్ నా దగ్గరికి కాన్వెంట్లో పనిచేసే రోజుల్లో. అందులో ఒకడు రెండోవాడు ముక్కు కొరికాట, అందుకని గురుగారండి గురుగారండి వాడు వచ్చాడండి నా ముక్కు కొరికాడండి అన్నాడు వీడు. ఆ రెండో వాడిని పిలిపించి, ఎరా వీడు ముక్కు కొరికావా? లేదు మెట్టారండి, ఆడు ముక్కు ఆడే కొరుక్కుని నామే చెప్పేస్తానండి బాబు అన్నట్టు. వాడు ముక్కు వాడే కొరికాడా? ఎవడ ముక్కు వాడే కొరుక్కుంటాడా? ఈ చెప్పడంలో ఇలా ఉంటాయి పిల్లల లక్షణాలు. అలాగా యాదవులు నిష్కారణంగా సైన్యంతో వచ్చి మా మీద పడి చంపారని కానీ అగ్రహోదగ్రుడైపోయాడు జరాసంధుడు. ఏమేమి కృష్ణుడొక్కడు కుర్రవాడు రణములో కంసుని హింసించాడా? ఏమి కంసుని కృష్ణుడే రణములో హింసించనో చల్ల తత్సామర్థ్యం వేది. వాడి సామర్థ్యం ఎటువంటిది? ఆశ్చర్యం నాలుడు మహావీరుడు, వాణ్ణి నేనే జయించలేను. అటువంటి వాణ్ణి యాదవ వీరులు వచ్చి చంపారంటే ఇది నమ్మశక్యం కాకుండా ఉన్నది, ఇదేదో చూడాలి అని అప్పటికప్పుడే తన భటుల్ని సంసిద్ధులు గండన్నాడు. మహాబలంతో 23 అక్షౌహిణీల సైన్యం, మహాభారత యుద్ధంలో కేవలం 18 అక్షౌహిణీలే, కానీ వీడు 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాడు. ఎందుకనంటే మహాభారత యుద్ధం నాటికి ఈ సైన్యాలన్నీ చచ్చిపోయాయి కనుక తగ్గిపోయింది అనమాట. అక్కడ 23 అక్షౌహిణీల సైన్యంతో జరాసంధుడు మధురా నగరం మీదకి బయలుదేరాడు. అగ్రహోదగ్రుడై బయలుదేరాడు. ఈ యాదవులు అంతు చూస్తానంటూ, నాన్న ఆ కృష్ణుడిని చంపి ఆ రక్తం పట్టుకొచ్చి మళ్ళీ మాకు కాళ్ళకి పారాయణి పూయిన ఆయన అన్నారట కూతుళ్ళు. అలాగేనమ్మానని వాళ్ళందరికీ ఆశ్వాసం కలగజేసి మాట ఇచ్చి బయలుదేరాడు జరాసంధుడు తన పరివారంతో. మధురా నగరాన్ని చుట్టుముట్టాడు శ్రీకృష్ణుడు. మధురా నగరం తలుపులు మూసేయండి, కోట గోడ తలుపులు అన్నట్ట. నాలుగు వైపుల నుంచి తలుపులు మూయించేసి అన్నగారిని పిలిచి, అన్నయ్య చూశావా, 23 అక్షౌహిణీలతో దక్షుడై రణక్షోణిలోకి అడుగుపెట్టాడు జరాసంధుడు. ఈ సైన్యం చూడగానే నాకు మహోత్సాహం కలుగుతోంది. అసలు మనం ఎందుకు పుట్టాం? భూమి బరువు తగ్గించడానికి. భూభారం తగ్గాలంటే ఇదిగో ఈ కంసు ఈ జరాసంధుడు తెచ్చినటువంటి సైన్యాన్ని చంపాలి. నేను నిన్ను ఎందుకు పిలిచి అడుగుతున్నానంటే తొందరపడి నువ్వు జరాసంధుడి చంపక యుద్ధంలో, ఎందుకంటే వాడిని విడిచిపెడుతూ ఉందాం, వాడి సైన్యాన్ని చంపేద్దాం. వాడి సైన్యం చచ్చిపోయినప్పుడల్లా వాడు మళ్ళీ సైన్యాన్ని పోగు చేసుకొస్తాడు.
వచ్చినప్పుడు ఇలా సైనికుల్ని చంపుదాం వాడిని వదిలేద్దాం, అప్పుడు భూభారం తగ్గుతుంది, దుష్ట ప్రజలు పోతారు అనగానే సరిగ్గా ఆ సమయానికి ఆకాశంలో ఒక మెరుపు వెలిసింది. ఆ మెరుపులోంచి రెండు రథాలు కిందకి దిగాయి. ససూత హయ అస్త్రశస్త్ర సమేతంగా దిగాయి. ఇప్పుడు అర్థమైందా? కృష్ణుడి రథసారథి దారుకుడు, వాడు కూడా రథంతో పాటు పైనుంచి దిగాడు. ఈ భూమి మీద ఉన్నవాడు కాదు అతడు, అందుకే అతను ఎవరు ఏం చేయలేరు. రథాలు రెండు దిగాయిట ఆకాశం నుంచి, వాటికి సారథులు ఉన్నారట, నాలుగేసి గుర్రాలున్నాయి, జెండాలున్నాయి, కిందకి దిగాయి. ఒకదాని మీద జెండా మీద, ఒక రథం యొక్క జెండా మీద తాడి చెట్టు రెపరెపలాడుతోంది, అందులో నాగలి, రోకలి, ఇనప రోకలి, మళ్ళీ గద, ధనుస్సులు మొదలైన ఆయుధాలు ఉన్నాయి. ఇక రెండవ రథానికి దేవ జరాసంధుడు 23 అక్షౌహిణీల సైన్యంతో దక్షుడై మధురాపురాన్ని చుట్టుముట్టగానే శ్రీకృష్ణుడిచ్చిన సలహా, సైన్యాన్ని చంపుదాం, వీడిని మాత్రం విడిచిపెట్టేద్దాం, వీడు మూర్ఖుడు గనక మళ్ళీ సైన్యంతో వస్తాడు, వచ్చిన సైన్యాన్ని వధిద్దాం, వాడిని వదిలిపెడదాం, తద్వారా భూభారం తగ్గిద్దాం, మనం వచ్చిన పని అదే గనక. మనుష్యులుంటే భూమికి బరువు ఏమిటి అసలు నిజానికనే మనకు అనుమానం. ఎంతమంది పుణ్యాత్ములున్నా వాడికి బరువు ఉండదు, కానీ పాపాత్ముడు ఒక్కడిని భరించలేదట. కోటి మంది సత్యవంతుల్ని వయ్యగలదు, ఒక్క అసత్యవంతుడిని వయ్యలేదు ఆవిడ. అందువల్ల ఈ దుర్మార్గుల్ని సంహరించడం కోసమే మనం అవతరించామంటూ ఉండగా ఆకాశం నుంచి దివ్యరథాలు వచ్చాయి. సూతుడితో పాటు రథాలు దిగాయి, గుర్రాలతో దిగాయి, ఆయుధాలతో దిగాయి. అందులో ఒక రథం గరుడధ్వజంతో ఉంది, అంటే జెండా మీద గరుత్మంతుడు గుర్తుగా ఉంటాడు. అందులో శారంగం అనే కోదండం ఉన్నది, సుదర్శన చక్రం ఉంది, సునందం అనే ఖడ్గం ఉంది, కౌమోదకి గద ఉంది, పాంచజన్యం అనే శంఖము ఉంది, ఇంకా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఇవి కాకుండా దానికి సారథి దారుకుడు, ఆయన కూడా పైనుంచి దిగొచ్చాట. శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలని 4 గుర్రాలు పచ్చగా ఉంటాయి. ఆ గుర్రాలు కూడా పైనుంచే దిగాయి. ఈ రెండు రథాలలో గరుడధ్వజం ఉన్న రథం తాను తీసుకుని, తాళధ్వజం తాడి చెట్టు గుర్తుగా ఉన్నటువంటి దాన్నేమో అన్నగారికి ఇచ్చాట. అన్నయ్య, యాదవ సైన్యంతో జరాసంధుడి మీదకి వెడదాం, వాడు అంత చూద్దాం చెప్పి దృష్టిలో పెట్టుకో, తొందరపడి వాడిని తంపకేం, జరాసంధుడు నట్టే పెట్టాలి, వాణ్ణి చంపే అధికారం మంది కాదు, ఒక్కొక్క డ్యూటీ ఒక్కొక్కటిది, జరాసంధుడి కోట ఇంకోళ్ళకి ఇద్దాం, అంటే భీముడే చంపాలి అందుకే నియమం అనగానే సరిగ్గా గేటు తలుపులు తీసేశారట, కోట గుమ్మం తలుపులు తీశారు. ఎదురుగుండా ఉన్న జరాసంధుడిని చూశారు బలరామకృష్ణులు. వాడు ఆశ్చర్యపోయాడు బలరామకృష్ణులు చూసి, వీడు ఏదో పెద్ద బలవంతులు అనుకున్నాం, చూడడానికి మనుషులు మామూలుగానే ఉన్నారు, అందంగా లేతగా ఉన్నారు, పైగా ముచ్చటగా ఉన్నారు, పూలదండలు వేసుకు తిరగవలసిన పిల్లలు ఏమిటి, యుద్ధానికి రావడం ఏమిటి అనుకున్నాడు. కృష్ణ, ఇది రణరంగం అనుకుంటున్నావా? అదలించి రొప్పంగా ఆలమందలుగావు భీషణ కుంభీంద్ర బృంహితములు. ఇవేమైనా ఆవులు అనుకుంటున్నావా? బృందావనంలో ఉన్నప్పుడు హై హై అని కర్ర పుచ్చుకుని తోలేవిటి ఆవుల్ని, అలాగా ఆవుల్ని తోలడం కాదు, చూడు ఘంకారం చేస్తున్న ఏనుగులు, ఈ ఏనుగుల్ని నువ్వు తోలగలవా? యుద్ధం చెయ్యడానికి ఇక్కడ ఉన్నది బక్క చిక్కిన డొక్కలిండిపోయిన ఎద్దులు కావు, వీరాధి వీరుల సైన్యం, అది కూడా జరాసంధుడి సైన్యం. తరుణి చంపుటయో బకున్ గెడపుటో, ఆడదాన్ని దగ్గరకు వచ్చి పాలిస్తే పాలిచ్చిందని చంపడం అనుకున్నావేంటి, ఇదేమన్నా యుద్ధం అంటే? బకాసురుడి పాప కొంగ, కొంగను ఎవడైనా పీగుతాడు, కొంగను పుచ్చుకుని చీల్చావు, ఇదే గొప్ప అనుకుంటున్నావా? ఏదో నీళ్లల్లో చాలా కాలం ఉండి విషం తగ్గిపోయి నానిపోయిందిట, అలాంటి పావును నెత్తి మీద 4 బాధి ఏడవడం అనుకుంటున్నావా? కృష్ణ, ఈ వచ్చినవాడు జరాసంధుడు, మహావీరుడు, జగజ్జట్టుల్ని జయించినవాడు, ఏమనుకుంటున్నావు? దా, అయినా నువ్వు కుర్రాడివి సరిపోవు, నీకంటే కొంచెం బలరాముడు బలంగా కనబడుతున్నాడు, నువ్వు కొంచెం బక్క చిక్కి డొక్కలిండిపోయి కనబడుతున్నావు, వాణ్ణి పంపించుకోవాలంటే అన్నట్ట. నువ్వు గోపాలకుడివి, నేను భూపాలుణ్ణి,
గోపాలుడికి భూపాలుడికి యుద్ధం ఏమిటి అనగానే కృష్ణుడు చిరునవ్వు అనేవి ఎక్కువ మాట్లాడితే ఆయనకి నవ్వు వస్తుందన్నమాట అన్నట్టు ఆయన. గోపాలుడనని పలికితి భూపాలక దీననేమి పోయడి, నన్ను గోపాలుడనని పలికవు భూపాల మహారాజా, దీనివల్ల పోయిందేముందులే, ఒక్కసారి యుద్ధంలోకి వస్తే ఆ యుద్ధరంగంలో చెయ్యి చెయ్యి కలిపితే గోపాల ఒక భూపాల వ్యాపార అంతరము తెలియవచ్చును మనకు, అప్పుడు ఎవడు గోపాలుడో ఎవడు భూపాలుడో తెలుస్తుంది, 10 మంది మెచ్చుకునే యుద్ధం చేద్దాం దమ్మన్నాడు. ఇంకేముంది, ఆగ్రహించి తన సైన్యాన్ని పురికొల్పాడు జరాసంధుడు. జరాసంధుడి సైన్యం విరిగి మధురా నగరం మీద దాడి చేసింది. ఆ సైన్యం కొట్టే దెబ్బలకి యాదవులు ముందుగా పారిపోయారట. దానితో బలరాముడు యుద్ధరంగంలోకి దూకాడు. మంచి ఇనప గద తీసుకుని రోకలి తీసుకుని దిగాడు. హసిత హరి నీలని భవసనము విశాల కటిన సమన్నయ్య నాద్రి పరి లసిత మగు మేఘోల్లసనము వహింప కర్ర కిసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొసలందుం పసలు గురి యంగ సరభసమున బలుడు ధర హసితము ముఖాబ్జమున నెసగ ఘనకాలాయ సమయము హోగ్రతర ముసలము వడిన్ విసరి కసిమసగి శత్రువుల నసువులకు వాపెన్. పోతన గారు ఎక్కడైనా విజృంభించేటప్పుడు మామూలు ఛందస్సు వాళ్ళడు, లయ విభాతి అంటారు ఈ ఛందస్సుని, అద్భుతంగా రాశాడు. ఇక్కడ బలరాముడు చిరునవ్వు నవ్వుతున్నాడు, ఏమి కష్టపడి యుద్ధం చేయడం లేదు, యుద్ధానికి పెడుతున్నాడు అంటూ నానా బాధ పడిపోయి యుద్ధం చేయడం లేదు అన్నమాట, అంత హాస్యంగా యుద్ధం చేస్తున్నాడు. ఆయన తెల్లగా ఉంటాడు, కైలాస పర్వతంలో ఉన్నాడు తెల్లగా, పర్వతం మీద మంచు కొండ మీద నల్లని మేఘంలాగా ఆ తెల్లగా ఉండే బలరాముడు నల్లని బట్టగట్టాడు. ఎప్పుడు తెల్లగా ఉండేవాళ్ళకి నల్లబట్ట అందం, ఆయనకి నీలాంబరం. కృష్ణుడు నల్లగా ఉంటాడు, ఆ నలుపు తిరగకుండా ఉండడం కోసమని పసుపు పచ్చ బట్ట కడతాట. రంగుని బట్టి కూడా ఉంటుంది మనిషి బట్ట రంగు, అందుకని ఈయన తెల్లనివాడు నల్లబట్ట కట్టాట. చేతులు తామర పువ్వుల్లాగా చిగుళ్ళల్లో ఉన్నాయి, చేతులకు కంకణాలు ధరించాడు. ఈ కంకణాల కాంతులు చుట్టుపక్కల వెదజల్లుతూ అయోమయమైన రోకలి ఇనపమయమైనది అనమాట. ఘన కాలాయ సమయం హోగ్రతర వసలము అన్నారు, అది మృత్యువుని సూచిస్తోంది. అటువంటి ఇనుముమయమైన రోకలి తీసుకున్నాడు. కసిమసగి శత్రువుల నసువులకు బాగా రెచ్చిపోయి, వచ్చిన వాడిని వచ్చినట్టే నెత్తి మీద పట్టా పట్టా బాధేసి కొబ్బరికాయలు పగలగొట్టినట్టుగా పగలగొట్టి చంపుకుంటూ పోయాడు. రోషోద్రేక కళా భయంకర మహారూపంతో రోకలి ఒక చేత్తో నాగలి దండం ఒక చేత్తో పుచ్చుకుని నాగలితో 10 మందిని ముందుకు లాగడం, ఆ నాగలితో ముందుకు వచ్చినటువంటి మనుషుల్ని రోకలితో తలకాయలు పగలగొట్టడం, ఇలా విజృంభించి చంపేస్తూ ఉంటే ఇంతవరకు నేను భూపాలుణ్ణి నువ్వేదో గోపాలుడివి అన్నటువంటి జరాసంధుడు కంగారు పడ్డాడు. తన సైన్యం అంతా నశించిపోతోంది, తానే స్వయంగా వచ్చాడు, విజృంభించాడు, బాణవర్షం కురిపించాడు, యాదవుల్ని జయించడానికి స్వయంగా సమకట్టాడు తానే. యుద్ధం జరుగుతోంది. ఇంతలోనే బలరాముడు ఏం చేశాట, ముందుగా కృష్ణుడితో కలిసి విడిచిపెట్టకుండా జరాసంధుడి సైన్యం అందరినీ ఊచకోత కోసేశాడు. ఏనుగుల్ని పీనుగుల్ని చేశాడు, గుర్రాలన్నిటినీ కింద పడగొట్టేశాడు, కాల్బలాన్ని చంపేశాడు. చివరికి దిష్టి బొమ్మల రణరంగంలో జరాసంధుడు ఒక్కడే మిగిలాడు. చెట్ట చివరికి మిగిలే సత్యం వాడు ఒక్కడే తప్ప ఎవడు మిగలడు అని తెలియజేస్తూ, ఇంతలోనే బలరాముడు చూశాట, మా తమ్ముడిని తిడతావా, నన్ను తిట్టినా పర్వాలా, నా తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే ఒప్పుకోనన్నట్టు ఆయనకి, అంత భక్తి కృష్ణుడంటే. అమహకర్ములు తల్లడిల్ల భయదాహంకారుడై సీరి దూరముఖంబక్ప హలాహతిన్ రథధనూరథ్యం బులంగూల్చి తత్సంహార స్పృహదొచ్చి బట్టెను జరాసంధున్ మదాంధున్ మహాశముఖంబున్ ప్రతిసింహ ముఖ్యము బలశ్రీ పట్టు నేర్పేర్పడన్. పాపాత్ములకి భయం కలుగుతూ ఉండగా, జరాసంధుడి పరివారం కంపించిపోతూ ఉండగా, మహాభయంకర రూపంతో శేరపాణి బలరాముడు బాహుబలంతో ఎగిరి తన రథం మీద నుంచి జరాసంధుడి రథం మీదకి దూకేశాడు ఏకంగా. అలాంటి యుద్ధం అప్పట్లో మనకి ద్రోణాచార్యుడి గురించి కూడా ద్రోణపర్వంలో అదే చెబుతారు. ఆయనకి 128 ఏళ్ళు చచ్చిపోయేనాటి శతాధిక వృద్ధుడు అంటాడు 1-2 సార్లు. ముసలితనంలో భీముడు గద విసిరట్ట ఆయన రథం మీదకి, ఆ గద వచ్చి తన రథానికి తగులుతూ ఉంటే 8 అడుగులు పైకి రథంలోంచి ఎగిరి దూక్కిందకు దూకేశాట. మామూలుగానే మనం కింద పడితే కాళ్ళు విరిగిపోయి అమ్మా అమ్మా అని బాత్రూంలో కాలు విరిగిపడిందని రాయడం పైగా. ఇది మామూలు మానవుల లక్షణం. కానీ ఆయన 8 అడుగులు రథం మెచ్చి కిందకి దూకాడు. ముదుకండయ్యును కుమారమూర్తిం వల్చని అన్నారు. ముసలడయ్య కూడా కుర్రాళ్ళలో ఉన్నాడు ఆయన. అప్పట్లో ఆరోగ్యాలు అలా ఉండే వాళ్ళకి, వాళ్ళు తినే తిండి ఎటువంటిది, గట్టిగా 2 ఇడ్లీ తింటే పడదు వరకు. అయ్యి బాబా అయ్యి బాబా అయ్యి నాకు గ్యాస్ పెరిగిపోతుంది, 2 అట్లు వేసి కాస్త ఇంత నెయ్యి వేసేసరికి మధ్యాహ్నం భోజనం చేయలేము. ఇది మన లక్షణాలు. ఆయన ఆ రోజుల్లో యుద్ధం చేసేవారు, తిరిగేవారు, పనిచేసేవారు. ఉషా ఉత్సాహం అంటే ఏమిటో వాళ్ళ దగ్గరే తెలుసుకోవాలి. అందుకే బలరాముడు ఎగిరి లంఘించి మహాసింహంబున్ ప్రతిసింహ ముఖ్యము బలశ్రీ పట్టు నేర్పేర్పడం. ఒక సింహం మరో సింహం మీదకి దూకి పట్టుకున్నట్టుగా జరాసంధుడి రథం మీదకి దూకేసి వాడు జుట్టు పుచ్చుకుని గదెత్తాడు చంపడానికి. వెంటనే వచ్చి కృష్ణుడు చేయి పెట్టేశాట. అన్నయ్యో నీకు చెప్పాను వాడిని చంపద్దని, నువ్వు చంపేస్తే ఎలాగా, వీడితో మనకి చాలా బాగుంది, చాలా పని ఉంది. ఎందుకంటే వీడిని ఇలా అట్టే పెడితే మనకు చాలా వడ్డీ తీరుతుంది కొంత. ఓ డాక్టర్ గారు ప్రాక్టీస్ పెట్టాడు. ఆయన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఎప్పటికీ షుగర్ పేషెంట్ అనమాట. ఆ పేషెంట్ 25 ఏళ్ళు వాడికి రోగం తగ్గలేదు. ఈ డాక్టర్ గారి దగ్గర రోజు మందిస్తూనే ఉండేవాడు. కొంచెం ఎప్పుడన్నా సీరియస్గా ఉంటే మాత్రం తగ్గేందుకు కొంచెం మంది ఇచ్చేవాడు. ఎంతలో ఈ డాక్టర్ గారి కొడుకు కూడా మెడిసిన్ చదివాడు. ఈ డాక్టర్ గారు లేనప్పుడు పాత పేషెంట్ రాగానే ఏమిటండి అన్నట్టు, మీ నాన్నగారు 5 ఏళ్ళ నుంచి వైద్యం చేస్తున్నాడు ఆయన, ఎవడో తగ్గించలేకపోతున్నాడు, నాకు షుగర్ చాలా కష్టంగా ఉందన్నట్ట. చా ఇదేముందండి నువ్వు మంచి మంది ఇచ్చేట, మొత్తం రోగం తగ్గిపోయింది దీనికి. రాగానే తండ్రిని పిలిచి, నాన్న నువ్వు 25 ఏళ్ళుగా తగ్గించలేని పేషెంట్గా రోగం నేను తగ్గించేశాను అన్నట్టు. కొంప ముంచేసావురా బాబోయ్, 25 ఏళ్ళుగా వాడి దగ్గర నేను వైద్యం చేసిన డబ్బుతోటే నిన్ను మెడిసిన్ చదివించి అమెరికా పంపి, ఇంకా నీ మనవణ్ణి నీ కొడుకుని కూడా చదివిద్దాం అనుకున్నాను, వాడికి రోగం తగ్గించేసావురా అన్నట్టు. అంతే తగ్గించలేక కాదు. చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే రోగం తగ్గిపోతే వాడు రావద్దు అంచేత చివరి వెంట్రుకు దాకా వాడి గొరగాలి బాగా. అలాంటి డాక్టర్లు ఎక్కువ ఉంటుంటారు కలియుగంలో బాగా. ఇప్పుడు కృష్ణుడు అదే సలహా ఇచ్చాడు, వీడు మనకి బంగారం లాంటి వాడరా, వీడిని మనం చంపకూడదు, వీడు వదిలేసే వరకు మళ్ళీ సైన్యం తెస్తాడు, వాడిని చంపి వీడు వదిలేస్తూ ఉంటాం, మనకు కావాల్సింది సైన్యం వీడు కాదు, వదిలేయి అన్నట్టుగా చూసి ఆ తర్వాత పాపం దుఃఖిస్తున్నట్టు తలకాయ వంచి, అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, నేను ఏదో ఓడిపోయాను, వీరుండేవు చేయిద్దామని వచ్చాను, పిల్లల చేతిలో ఓడిపోయాను, ఇందాక తిట్టాడుగా నోటుకు వచ్చినట్టు మరి బస్తీ వేసేవాళ్ళు అన్నవాడు ఎలక్షన్లో ఓడిపోతే వాడు మొహం బయటకు చూపించలేక రాజీనామా చేయవలసిందే కదా, అలాగే వీడి పరిస్థితి అన్నవాడు ఏడుస్తున్నట్ట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, దుఃఖింపం పని లేదు పొమ్ము బల సందోహం తిమ్ము చేతఖేదం బెడలంగరమ్ము. రాజా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు, వెళ్ళు, మళ్ళీ బలాన్ని పోగు చేసుకురా. వీరులు ఎప్పుడు ఓడిపోయామని బాధపడరు, యుద్ధానికి మళ్ళీ వస్తారు, నువ్వు తలుచుకుంటే మళ్ళీ సైన్యం పోగు చేసుకురాగలవు. చేతఖేదం బెడలంగరమ్ము, నీ మనస్సులో ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు. కాదా భూస్వఖేలజ్జన మెల్ల మెత్తగా తను త్యాగంబు చేయందగున్. మహారాజా సిగ్గు లేకపోతే, ఇక మళ్ళీ సైన్యం తెచ్చుకోలేకపోతే, నేను యాదవుల్ని జయించలేననే పిరికితనం నీకు వస్తే అడవికి వెళ్ళి అక్కడ ప్రాయోపవేశం చేసి, అంటే కూడు నీరు విడిచిపెట్టి శరీరం విడిచిపెట్టు చావు. కనీసం నీ శరీరాన్ని మేధఖండంబులు భూతములు తిన రా, బంధులు కుక్కలు నక్కలు నీ శరీరాన్ని తింటాయి, వాటికన్నా నీ శరీరం ఉపయోగపడుతుంది, పౌరుషం ఉంటే మళ్ళీ రా, లేదా ఆత్మహత్య చేసుకోపో అని విడిచిపెట్టేశాట. వాడి పళ్ళు పటపట కొరికాడు. ఓడిపోవడం ఒక ఎత్తు, కృష్ణుడు ఇంత తెప్పుతాడా, వీడంతు చూస్తాను అని మళ్ళీ వెళ్ళి 4-5 రోజులు గడిచేలోపు మళ్ళీ సైన్యాన్ని 23 అక్షౌహిణీల పోగేసుకొచ్చేసాట. సైనికులందరినీ స్నేహితులకి చెప్పి, జోదం లాంటిది యుద్ధం కూడా, జోదంలో ఓడిపోయే కొద్దీ మళ్ళీ డబ్బు అప్పు చేసి తీసుకొస్తూ ఉంటాడు నోట్ ట్రై చేసి అయినా సరే. అలాగే వీడు తన స్నేహితులందరినీ బతిమాలి, నా రాజ్యం కావాలంటే మీకు ఇస్తాను, సైన్యం పంపించండి అని తీసుకొచ్చాట. మళ్ళీ కృష్ణుడు ఏం చేశాడు, సైన్యాన్ని చంపేశాడు, వాడిని వదిలేశాడు. ఇలా ఒకసారా 2 సార్ల 17 మార్లు జరాసంధుడు 5 సంవత్సరాల వ్యవధిలో 17 మార్లు సైన్యం పోగు చేసుకోవడం రావడం, సైన్యం పోగు చేయడం రావడం, ఈ 5 ఏళ్ళు ఇదే పని. కృష్ణుడు ఏం చేసేవాడు, వాడిని చంపేయడం, వాడి సైన్యాన్ని చంపడం, వాడిని వదిలిపెట్టడం, ఈ విధంగా సాగుతూ వచ్చేదట 17 పర్యాయాలు.